శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సచ్చరిత్రము 35వ అధ్యాయము. ఈ అధ్యాయంలో కూడా ఊదీ మహిమను వర్ణింతుము. ఇందులో బాబా రెండు విషయాలలో పరీక్షింపబడి లోపము లేదని కనుగొనబడుట కూడా చెప్పబడింది. బాబాను పరీక్షించు కథలో మొట్టమొదట చెప్పబడును. ఆధ్యాత్మిక విషయాలలో లేదా సాధనలందు శాఖలు మన అభివృద్ధికి అడ్డుపడును. భగవంతుడు నిరాకారుడని నమ్మేవారు భగవంతుడు ఆకారము కలవాడని నమ్మేవారిని ఖండించి అది వట్టి భ్రమ అనెదరు. యోగేశ్వరులు మామూలు మానవులు మాత్రమే కనుక వారికి నమస్కరింపనేలా అని అందురు. ఇతర శాఖల వారు కూడా ఆక్షేపణ చేస్తూ వారి సద్గురువు వారికి ఉండగా ఇతర యోగులకు నమస్కరించి వారికి సేవ చేయనేలా అని అంటారు. సాయిబాబా గురించి కూడా అట్టి ఆక్షేపణ చేశారు. శిరిడికి వెళ్లిన కొందరిని బాబా దక్షిణ అడిగింది, యోగులు ఈ ప్రకారంగా ధనము ప్రోగు చేయుట శ్రేయస్కరమా? వారిలా ధనము జాగ్రత్త చేసినచో వారి యోగి గుణములెక్కడా అని విమర్శించింది. అనేక మంది బాబాను వెక్కిరించుటకు శిరిడికి వెళ్లి తుదకు వారిని ప్రార్థించుట ఖచ్చితమే నిలిచిపోయారు. అటువంటి రెండు ఉదాహరణలు ఈ దిగువ చెప్పుచున్నాము. కాకా మహాజన్ స్నేహితుడు నిరాకారుడగు భగవంతుణ్ణి ఆరాధించేవాడు. విగ్రహారాధనమునకు అతడు విముఖుడు. అతడు ఊరకని వింతలేమైనా తెలుసుకోవడానికి శిరిడికి పోవని అంగీకరించను. కాని బాబాకు నమస్కరించనని వారికి దక్షిణ ఇవ్వనని చెప్పను. కాకా ఈ షరతులకు ఒప్పుకొనని ఇద్దరూ శనివారం నాడు రాత్రి బొంబాయి విడిచి ఆ మరుసటి దినం శిరిడికి చేరారు. వారు మసీదు మెట్లను ఎక్కగాని కొంచెం దూరాన ఉన్న బాబా మహాజన స్నేహితుని మంచి మాటలతో ఆహ్వానించను. ఆ కంఠస్వని మిక్కిలి చిత్రంగా ఉండను. ఆ కంఠము అతని తండ్రి కంఠం వలె ఉండను. ఆ కంఠం గతించిన తన తండ్రిని గట్టికి తెచ్చును. శరీరం సంతోషంతో ఒప్పుందును. కంఠపు ఆకర్షణ శక్తి ఏమని చెప్పుదును. మిగులు ఆశ్చర్యపడి ఆ స్నేహితుడే, ఇది తప్పనిసరిగా మా తండ్రి కంఠమే అనను. వెంటనే మసీదు లోపలికి వెళ్లి తన మనోనిశ్చయాన్ని మరచిన వాడై బాబా పాదాలకు నమస్కరించును. ఉదయం ఒకసారి మధ్యాహ్నం ఒకసారి బాబా దక్షిణ అడగగా కాకా మహాజని ఇచ్చును. బాబా కాకానే దక్షిణ అడుగుచున్నాను, కానీ అతని స్నేహితుని అడగలేదు. అతని స్నేహితుడు కాకా చెవిలో, బాబా నిన్నే రెండుసార్లు దక్షిణ అడిగారు, నేను నీతో ఉన్నాను, నన్నెందుకు విడిచిపెడుతున్నారు అన్నారు. నీవే బాబాని అడుగు అని అతడు జవాబిచ్చింది. తన స్నేహితుడు ఏమని చెవిలో ఊదుచున్నాడని బాబా కాకా మహాజన్ అడగగా, తన స్నేహితుడు తాను కూడా దక్షిణ ఇవ్వవచ్చునా అని అడుగుతున్నాడు అని చెప్పింది. బాబా, నీ కిచ్చుటకు మనమున ఇష్టం లేకుండాను, అందుకే నిన్ను అడగలేదు, కానీ ఇప్పుడు నీకు ఇష్టం ఉన్న ఎడల ఇవ్వవచ్చు అన్నారు. కాకా ఇచ్చినంత అనగా 17 రూపాయల దక్షిణని అతని స్నేహితుడు కూడా ఇచ్చింది. బాబా అప్పుడు కొన్ని మాటలు సలహా రూపంలో ఇలా చెప్పను, నీవు దానిని తీసివేయను, మనకు మధ్య ఉన్న అడ్డును తీసివేయను, అప్పుడు మనం ఒకరికొకరు ముఖాముఖి చూసుకొనగలము, కలుసుకొనగలము. పోవుటకు బాబా వారి దగ్గర సెలవునిచ్చింది. ఆకాశం మేఘాలతో కమ్మి ఉన్నప్పటికీ వర్షం వచ్చినేమో అనే భయం కలుగుతున్నప్పటికీ ప్రయాస లేకుండా ప్రయాణం సాగునని బాబా ఆశీర్వదించింది. ఇద్దరు సురక్షితంగా బొంబాయి చేరేది. అతడు ఇంటికి పోయి తలకు తీయేసేసరికి రెండు పిచ్చుకలు చచ్చిపడి ఉండిను, ఇంకోటి కిటికీ ద్వారా ఎగిరిపోయాను. తానే కిటికీలు తెరిచి ఉంచినచో పిచ్చుకలు రక్షింపబడి ఉండును అని అనుకున్నాను. వాని అదృష్టానుసారముగా అవి చచ్చను. మూడవదాన్ని రక్షించుటకై బాబా త్వరగా తనను పంపెను అని అనుకున్నాను. కాకా మహాజని యజమాని ఠక్కర్ తరంసే జఠాబాయి హైకోర్టు క్లీడర్కు ఒక కంపెనీ కలదు. దానిలో కాకా మేనేజర్గా పనిచేయుచుండను. యజమానియు మేనేజర్ను అన్యోన్యంగా ఉండేవారు. కాకా శిరిడీకి అనేక సార్లు వెళ్ళుట, కొన్ని దినాలు ఆచట ఉండి తిరిగి బాబా అనుమతి పొంది వచ్చుట మొదలగునవి ఠక్కర్కు తెలియను. కుతూహలం కోసం బాబాను పరీక్షించే ఆసక్తితో ఠక్కర్ కాకాతో హోలీ సేవలలో శిరిడీకి వెళ్ళ నిశ్చయించుకునను. కాకా ఎప్పుడు తిరిగి వచ్చును అన్నది నిశ్చయముగా తెలియదు కనుక ఠక్కరు ఇంకొకరిని వెంట తీసుకుని వెళ్ళను. ముగ్గురూ కలిసి బయలుదేరారు. బాబా తెచ్చుటకై కాకా 2 సేర్ల ఎండు ద్రాక్ష పండ్లు గింజలతో ఉన్నవి దారిలో కొన్నాడు. వారు శిరిడికి సరైన వీలకు చేరి బాబా దర్శనమునకై మసీదుకు వెళ్లారు. అప్పుడు అక్కడ బాపూ సాహెబ్ తర్కడుండెను. ఠక్కరు, మీరెందుకు వచ్చుతారని ఠక్కర్ని అడిగను. దర్శనం కొరకని ఠక్కర్ జవాబిచ్చను. మహిమలు ఏమైనా జరిగాయా అని ఠక్కర్ ప్రశ్నించను. బాబా వద్ద ఏవైనా అద్భుతాలు చూచటకు తన నైజం కాదని, భక్తులు ప్రేమతో కాంక్షించినది తప్పక జరుగునని ఠక్కర్ చెప్పాను. కాకా బాబా పాదాలకు నమస్కరించి ఎండు ద్రాక్ష పండ్లను అర్పించింది. బాబా వాటిని పంచిపెట్టమని ఆజ్ఞాపించింది. ఠక్కర్కు కొన్ని ద్రాక్షలు దొరికింది. అతనికి అవి తినుట ఇష్టం లేదు. ఎందుచేత అంటే తన వైద్యుడు కడిగి శుభ్రపరచనిది ద్రాక్షలు తినకూడదని సలహా ఇచ్చి ఉండను. ఇప్పుడు అతనికి అది సమస్యగా తోచను. తనకు వాటిని తినుటకిష్టం లేదు కాని బాగా తినడానికి ఆజ్ఞాపించుటచి పారవేయలేకుండను. పారవేసినట్లయితే బాగుండదని వాటిని నోట్లో వేసుకునేను. గింజలను ఏమి చేయగలనో తోచకుండను. మసీదులో గింజలు ఉమ్మివేయుటకు జంకుచుండను. తన ఇష్టమునకు వ్యతిరేకముగా తుదకు గింజలు తన జేబులోనే వేసుకునను. బాబా యోగి అయినచో తనకు ద్రాక్ష పండ్లు ఇష్టం లేదని తెలియదా? బాబా వాటిని ఎందుకు బలవంతంగా ఇచ్చును? ఈ ఆలోచన అతని మనస్సును పట్టగాని బాబా ఇంకనూ మరికొన్ని ద్రాక్ష పండ్లు ఇచ్చును. అతడు వాటిని తినలేదు, చేతిలో పట్టుకున్నాను. బాబా వాటిని తినమనను. వారి ఆజ్ఞానుసారం తినగా వాటిలో గింజలు లేకుండను. అందుకతడు మిగులు ఆశ్చర్యపడను. అద్భుతములు చూడలేదనుకునను. కాని అతనిపైనే ఈ అద్భుతము ప్రయోగింపబడిన బాబా తన మనస్సును కనిపెట్టి గింజలు గల ద్రాక్ష పండ్లను గింజలు లేనివానిగా మార్చివేసింది. ఏమి ఆశ్చర్యకరమైన శక్తి! బాబాను పరీక్షించుటకు తర్కడుకు ఎట్టి ద్రాక్షలు దొరికినని అడిగిన గింజలతో ఉన్నాయి దొరికినని తర్కడు చెప్పను. తర్కడు ఆశ్చర్యపడను. తన అందు ఉద్భవించిన నమ్మకము దృఢపరచుటకై బాబా యథార్థముగా యోగి అయినచో ద్రాక్ష పండ్లు మొట్టమొదట కాకాకి ఇవ్వవలను అని అనుకున్నాను. అతని మనస్సులందరూ ఉన్న ఈ సంగతి కూడా గ్రహించి బాబా కాకా వద్ద నుంచి ఎండు ద్రాక్షల పంపిణీ ప్రారంభింపవలనని ఆజ్ఞాపించను. ఈ నిదర్శనముతో టక్కరు సంతృష్టి చెందను. శ్యామా టక్కరును కాకా యజమానిగా బాబాకు పరిచయం చేసింది. అందుకు బాబా ఇలా అన్నారు, అతడు ఎట్టుదానికి యజమాని కాగలడు? అతని యజమాని వేరొకరు గలరు. కాకా ఈ జవాబుకు చాలా ప్రీతి చెందను. తన మనోనిశ్చయం మరచి టక్కరు బాబాకు నమస్కరించి వాడాకు తిరిగిపోయాను. మధ్యాహ్న హారతి అయిన పిమ్మట వారందరూ బాబా సెలవు తీసుకుని పోవుటకు మసీదుకు వెళ్లారు. శ్యామా వారి పక్షమున మాట్లాడను. బాబా ఇలా చెప్పదొడంగను, ఒక చంచల మనస్సు గల పెద్ద మనుషుడుండను. అతనికి ఆరోగ్యము ఐశ్వర్యం కూడా ఉండదు. ఎట్టి విచారాలు లేకుండను. అనవసరమైన ఆరాటం పైన వేసుకుని అక్కడక్కడా తిరుగుచూ మనశ్శాంతిని పోగొట్టుకుని చుండను. ఒక్కొక్కప్పుడు భారాలన్నీ వదిలివేయుచుండను, మరొక్కప్పుడు వాణిని మోయుచుండను. అతని మనస్సుకు నిలకడ లేకుండను. అతని స్థితి కనిపెట్టి కనికరించి, నేను నీకిష్టం వచ్చిన చోట నీ నమ్మకము పాదుకొలుపము, ఎందుకు ఇట్లు భ్రమించదవు, ఒకే చోటను ఆశ్రయించుకుని నిలకడగా ఉండు అని చెప్పి తిని. వెంటనే టక్కర్ ఇదంతా తన కూర్చి అని గ్రహించను. కాకా కూడా తన వెంట రావాలని అని అనుకునను. కాని కాకాకు అంత త్వరగా సిరిడి విడుచుటకు ఆజ్ఞ దొరుకునని ఎవరూ అనుకోలేదు. బాబా దీన్ని కూడా కనుగొని కాకాను అతని యజమానితో పోవుటకు అనుజ్ఞయించను. ఈ విధంగా బాబా సర్వజ్ఞుడగుటకు టక్కర్కు ఇంకొక నిదర్శనం దొరికింది. బాబా కాకాను 15 రూపాయలు దక్షిణ అడిగి పుచ్చుకుని అతనికి ఇట్లని చెప్పింది, నేను 1 రూపాయి దక్షిణ ఎవరి వద్ద నుంచి గాని తీసుకుంటే దానికి 10 రెట్లు ఇవ్వవలను. నేను ఊరకే ఏమీ తీసుకోను. యుక్తాయుక్తములు తెలియకుండా నేనెవరినీ అడగను. ఫకీరు ఎవరిని చూపునో వారి వద్దనే నేను తీసుకునేదను. ఎవరైనా ఫకీరుకు గత జన్మ నుంచి బాకీ ఉన్నచో వాని వద్దనే ధనం పుచ్చుకుందును. దానము చేయువాడిచ్చున్నది ప్రస్తుతము విత్తనములే నాటుట వంటిది. అది మనము ముందు గొప్ప పంట అనుభవించుట కొరకు. ధర్మం చేయుటకు ధనము ఉపయోగించవలను. దానిని సొంతానికి వాడుకున్నా అది వ్యర్థమైపోవును. గత జన్మలో నీవిచ్చి ఉంటేనే కాని నీవిప్పుడు అనుభవించలేదు. కనుక ధనమును పొందవలననచో దానికి ప్రస్తుతము ఇతరులకిచ్చుటే సరి అయిన మార్గము. దక్షిణ ఇచ్చుచున్నచో వైరాగ్యం పెరుగును. దాని వలన భక్తి జ్ఞానములు కలుగును. 1 రూపాయి ఇచ్చి 10 రూపాయలు పొందవచ్చు. ఈ మాటలు విని ఠక్కరు తన నిశ్చయాన్ని మరచి 15 రూపాయలు బాబా చేతిలో పెట్టును. సిరిడీకి వచ్చుట మేలైనది అని అనుకునను. ఎందుకంటే అతని సంశయాలన్నీ తొలగిన, అతడెంతో నేర్చుకునను. అటువంటి వారి విషయాలలో బాబా ప్రయోగించే యుక్తి మిక్కిలి అమోఘమైనది. అన్నీ బాబాయే చేయుచున్నను దేనియందు అభిమానం ఉంచలేదు. ఎవరైనా నమస్కరించినను నమస్కరించకపోయినను దక్షిణ ఇచ్చినను ఇయ్యకున్నను తనకందరూ సమానము. బాబా ఎవరినీ అవమానించలేదు. తనను పూజించినందుకు బాబా గర్వించేవారు కాదు, తనను పూజించలేదని విచారించేవారు కాదు. వారు ద్వంద్వాతీతులు. నిద్ర పట్టని రోగం. బాంద్రా నివాసి కాయస్థప్రభు కులమునకు చెందిన ఒక పెద్ద మనుషుడు చాలా కాలము నిద్ర పట్టక బాధపడుచుండేవాడు. నిద్రించుటకై నడుము వాల్చగానే గతించిన తన తండ్రి స్వప్నంలో కనిపించి తీవ్రముగా తిట్టుచుండేవాడు. ఇది అతని నిద్రను భంగపరచి రాత్రి అందు అస్థిరముగా చేయుచుండను. ప్రతిరోజు ఇలా జరిగి ఏమి చేయుటకు తోచుకుండను. ఒకనాడు అతడు బాబా భక్తులతో ఈ విషయం మాట్లాడను. బాబా ఊదియే దీనిని తప్పనిసరిగా బాగు చేయునని అతడు సలహా ఇచ్చాను. అతడు వానికి కొంత ఊది ఇచ్చి ప్రతిరోజు నిద్రించుటకు ముందు కొంచెం నుదుటికి రాసుకుని మిగతా పొట్లాన్ని తలకింద దిండుకు దిగువ పెట్టుకోనమనను. ఇలా చేసిన పిమ్మట సంతోషము ఆశ్చర్యము కలుగునట్లు అతనికి మంచి నిద్ర పట్టును. ఎట్టు చికాకు లేకుండను. అతడి సాయిని నిత్యము స్మరించుచుండెను. సాయిబాబా పటాన్ని తెచ్చి గోడపై వేలాడ తీసి దాన్ని ప్రతిరోజు పూజించుచుండెను. గురువారం నాడు పూలమాల వేయుచుండెను. నైవేద్యం సమర్పించుచుండెను. పిమ్మట అతని వ్యాధి పూర్తిగా తగ్గిపోయాను. బాలాజీ పాటల నేవాస్కర్. ఇతడు బాబాకు గొప్ప భక్తుడు. ఇతడు ఫలాపేక్ష లేకుండా చాలా మంచి సేవ చేశాను. ఇతడు సిరిడీలో బాబా ఏ మార్గముల ద్వారా పోవుచుండెనో వాటిని అన్నింటినీ తుడిచి శుభ్రం చేయుచుండెను. అతని అనంతరం ఈ పని రాధాకృష్ణమాయి అతిశుభ్రముగా నెరవేర్చుచుండెను. ఆమె తరువాత అబ్దుల్లా చేయుచుండెను. బాలాజీ ప్రతి సంవత్సరము పంట కోయగానే దాన్ని అంతా తెచ్చి బాబాకు అర్పితం చేయుచుండెను. అతడు బాబా ఇచ్చిన దానితో తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈ ప్రకారంగా అతడు చాలా సంవత్సరాలు చేశాను. అతని తర్వాత అతని కుమారుడు దానిని అవలంబించాడు. ఊరి ప్రభావం. ఒకనాడు బాలాజీ సాంవత్సరికం నాడు నేవాస్కర్ కుటుంబం వారు కొంతమంది బంధువులను భోజనానికి పిలిచారు. భోజన సమయానికి పిలిచిన వారి కంటే 3 రెట్లు బంధువులు వచ్చారు. నేవాస్కర్ భార్యకు సంశయం కలిగిన వండిన పదార్థాలు వచ్చిన వారికి చాలవని, కుటుంబ గౌరవానికి భంగం కలిగినని ఆమె భయపడను. ఆమె అత్తగారు ఓదారుస్తూ, "భయపడవద్దు, ఇది మనది కాదు, ఇది సాయి ఆహారమే. అన్ని పాత్రలు గుడ్డలతో పూర్తిగా కప్పివేయండి. వాటిలో కొంచెం ఊది వేయండి. గుడ్డ పూర్తిగా తీయకుండా వడన చేయండి. సాయి మనల్ని కాపాడింది" అనను. ఆమె ఈ సలహా ప్రకారమే చేసింది. వచ్చిన వారికి భోజన పదార్థాలు సరిపోవటయే కాక ఇంకా చాలా మిగిలిన తీవ్రంగా ప్రార్థిస్తే యథాప్రకారము ఫలితమును పొందవచ్చునని ఈ సంఘటనను తెలుపుచున్నది. సాయి పాము వలి కానిపించుట. ఒకనాడు సిరిడీ నివాసి రఘుపాటీలు నేవాసులో ఉన్న బాలాజీ పాటీ ఇంటికి వెళ్ళాను. ఆనాడు సాయంకాలము ఒక పాము ఆవుల కొట్టంలోనికి బుసకొట్టచూ దూరాను. అందులోని పశువులన్నీ భయపడి కదలజొచ్చింది. ఇంటిలోని వారందరూ భయపడ్డారు. కాని బాలాజీ శ్రీ సాయియే ఆ రూపమున వచ్చానని భావించను. ఏమీ భయపడక గిన్నెతో పాలు తెచ్చి సర్పం ముందు పెట్టి ఇలా అన్నారు, "బాబా, ఎందుకు బుసకొట్టుచున్నావు? ఎందుకు ఈ అలజడి? మమ్ము భయపెట్టదలచితివా? ఈ గిన్నెడు పాలను తీసుకుని నెమ్మదిగా తాగు." ఇలా అంటూ అతడు దాని దగ్గర నిర్భయంగా కూర్చుండెను. ఇంటిలోని తక్కినవారు భయపడి వారికి ఏమీ చేయుటకు తోచకుండెను. కొద్దిసేపట్లో సర్పము తనంతట తానే మాయమైపోయాను. ఎంత వెతికిననూ కనిపించలేదు. బాలాజీకి 2 భార్యలు, కొంతమంది బిడ్డలుండేవి. బాబా దర్శనానికై వారు అప్పుడప్పుడు సిరిడికి పోవచుండేవి వాళ్ళు. బాబా వారి కొరకు చీరలు బట్టలు కొని ఆశీర్వచనాలతో ఇచ్చుచుండేది వారు. శ్రీ సాయి నాథాయ నమః. 35వ అధ్యాయము సంపూర్ణం. సత్కురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.